మందలింపు అక్కడే తెలుస్తుంది, సరెండర్ అవుతున్నామా లేదా అనేది అక్కడ తెలుస్తుంది. స్కూల్లో టీచర్ యొక్క మందలింపులకు సహిస్తున్నటువంటి సహించి పోతున్నటువంటి విద్యార్థి చివరికి ఫలితం ఏమవుతుంది, మంచి మార్కులతో బయటపడతారు. ఏది నా మంచి కోసమే కదా ఈయన చెప్పేది, ఆయన నన్ను మందలించకుండా ఆయన జీతం ఆయనకు వస్తుంది స్కూల్లో, ఆయన పాఠాలు ఆయన చెప్పుకొని వెళ్తాడు ఆయన జీతం ఆయనకు వస్తుంది, నన్ను ఎందుకు దగ్గర తీసి మందలిస్తున్నాడు, నేను మంచి మార్కులతో పాస్ కావాలి. అదే 30 మందిలో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నన్ను ఎందుకు మందలిస్తున్నావు నువ్వు, ఆ ధోరణి ఉంది అనుకో. టీచర్ ఏం చేస్తాడు అప్పుడు, సరే నన్ను కూర్చో, నీ ఇష్టం వచ్చిన చోట కూర్చో, ఇష్టం వచ్చిన చోట విను, పోతూ ఉండు. రెండు రకాలు ఉంటారు కదా, కొంతమంది టీచర్ చెప్పింది చెప్పినట్లు టీచర్ కొంచెం మందలించినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్తుంటారు టీచర్ దగ్గరికి, కొంతమంది స్టూడెంట్స్ అలా కూడా ఉంటారు, ఎందుకు తిడతావు నన్ను, అటెండెన్స్ చేసుకోవచ్చు అని అంతే, 75% అటెండెన్స్ కావాలి నాకు అంతే వేసి. అంతే నీ అర్థం, నువ్వెవరు కొట్టడానికి. అయితే ఈ భక్తుల సాంగత్యం ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు సహజంగా తప్పు చేస్తుంటాం, ఏదో ఒక తప్పు అయితే జరుగుతూనే ఉంటుంది మన వల్ల, చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న స్నేహితులే చెప్పచ్చు, స్కూల్లో మన పక్కన ఉన్నటువంటి స్టూడెంటే చెప్పచ్చు, ఏ టీచర్ నా అలా అనకూడదు నీ మంచి కోసమే చెప్పేదని, అలా కూడా మారే స్టూడెంట్స్ ఉంటారు, స్నేహితులు చెప్తారు. కొన్నిసార్లు హెడ్ మాస్టర్ అవ్వాల్సి వస్తుంది పైనుంచి కర్ర తీసుకొని, అప్పుడు మారే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే మన చుట్టూ ఉన్న భక్తుల నుంచి వస్తాయి సూచనలు, మన పైన ఉన్నటువంటి భక్తుల నుంచి వస్తాయి, మన చుట్టూ ఏ విధంగా సరే ఇది భగవంతుడి కరుణ. ఇది ఎంతవరకు మనం భక్తుల సెంటర్లో ఉండడానికి మనం ఒప్పుకుంటామో అంతవరకు భగవంతుడి కరుణలో ఉన్నట్లే నువ్వు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ. దీనికి సంబంధించి ఏమన్నా చెప్తారా మీరు ప్రశ్నలు? ఓం భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, భగవతే వాసుదేవాయ. నిన్న 27 శ్లోకం చెప్పాం, 26 27. నిన్నటి దాంట్లో అజామిల ఆయన బాధ వ్యక్తం చేస్తున్నారు, నేను గతంలో చాలా పాపాలు చేశానని చెప్పి. దానికి ప్రభుపాద ఏం చెప్పారు భాష్యంలో, విశుద్ధ భక్తుడి యొక్క లక్షణం, తను గతంలో చేసిన పాపాలు స్మరించుకుంటుంటాడు, చాలా దిగజారిన స్థితిలో ఉండేవాడిని, ఇప్పుడు ఏదో భగవంతుడి దయ వల్ల వైష్ణవుల దయ వల్ల ఈ స్థితికి వచ్చాను అనేసి స్మరించుకుంటుంటారు. ఇది చాలా ముఖ్యం మనకి. 27 శ్లోకం భాష్యం, చెడు అలవాట్లను వదిలివేయటమే కాకుండా పూర్వ పాప కర్మలకు సదా పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి, విశుద్ధ భక్తికి ఇదే నిదర్శనం. ఎప్పుడు మన నాలో లోపాలు నేను చూసుకుంటూ ఉన్నప్పుడు ఇతరులలో లోపాలు నాకు కనిపిస్తాయా? కనిపించవు. అది ఇక్కడ పరోక్షంగా భౌతికమైన మనసు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఇతరులలో లోపాలు ఉన్నాయని చూపిస్తుంటుంది. ఆధ్యాత్మికంగా వికసిస్తున్న చైతన్యం ఉన్న వ్యక్తి మనసు తనలో లోపాలే చూసుకుంటుంటాడు. లోపాలు చూసేదైతే ఉంటుంది, కానీ లోపాలు చూసే గుణాన్ని మానుకోలేము, మానుకోని అవసరం కూడా లేదు. అయితే దాన్ని దిశ మార్చాలి. ఎలాగైతే చూడు, జీవుడికి అన్ని జీవుడి కోరికలు ఉన్నాయి, కోరికలను చంపుకొని అవసరం లేదు, చంపుకోలేడు కూడా. దిశ మార్చాలి, అంటే పవిత్రం చేయాలి. అట్లే దోషాలు చూసేది కూడా పవిత్రం చేయాలి. ఎలా? మన దోషాలు మనం చూసుకుంటుంటే పవిత్రం అవుతాం. అదైతే బయట చెప్తారు సామెత, నువ్వు ఒక్కవేళ చూపిస్తుంటే నాలుగా మూడా నాలుగు ఎక్కడ మూడు ఒక్కటి చూపి ఒక తప్పు వెతుకుతున్నాం బయట అంటే కనీసం మూడైతే ఉన్నాయి నాలో అని అట్లా చెప్తారు భౌతికమైన వాళ్ళు. కానీ ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా చూస్తే మనం ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. పాపకార్యాలు చేశానని స్మరించుకుంటున్నాడు. తర్వాత 28వ శ్లోకంలో, నా తల్లిదండ్రులు వృద్ధులు, వారిని పోషించడి ఇంకొక పుత్రుడు కానీ బంధువు కానీ లేడు. నేను సరిగా పోషించని కారణమున వారు అతి కష్టముతో జీవించి చనిపోయి ఉంటారు కూడా. ఈయన 88 సంవత్సరాల వయసు కదా, ఇప్పుడు వాళ్ళు చనిపోయి ఉండొచ్చు కూడా. అవన్నీ స్మరణకు వస్తున్నాయి, ఏమేం పాపాలు చేశాను అనేది స్మరణకు వస్తున్నాయి ఈయనకి. ఆహా, నీచిన వలే నేను కృతజ్ఞుడనై, అంటే కృతజ్ఞత లేనివాడనై వారిని, అంటే తల్లిదండ్రులను అట్టి పరిస్థితుల్లో వదిలేశాను కదా. నేను అట్టి కర్మలకు పర్యవసానముగా నా వంటి పాపి, చూడు ఎంత నిందించుకుంటున్నాడో తనను తాను. అందుకే ప్రభుపాల వారి భాష్యంలో ఏం మూడుసార్లు రాశారు, పశ్చాత్తాపం చెందాలి, పశ్చాత్తాపం చెందాలి, పశ్చాత్తాపం చెందాలి, చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందాలి. అట్టి కర్మలకు పర్యవసానముగా నా వంటి పాపి ధర్మనాశకులకు ఉద్దేశించబడిన నరకమున పడి మహాయాతనలను అనుభవించవలసి ఉండునని ఇప్పుడు స్పష్టమైనది. ఇప్పుడు ఆయన నరకం నుంచి బయటపడ్డాడు కదా, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, నాలాంటి పాపి నరకమున పడి మహాయాతనలు అనుభవించవలసి ఉండునని ఇప్పుడు స్పష్టమైంది. అంటే నేనైతే తప్పించుకున్నాను వైష్ణవుల దయవల్ల, నాలాంటి పాపులు చాలామంది ఉన్నారు, వాళ్ళు నరకాన్ని పడాల్సి వస్తుంది. నేను కలగాంచితినా లేక ఇది నిజమేనా? ఏది? పాశహస్తులకు భీకరులు నన్ను బంధించి తీసుకొని పోవచ్చుటకు నేను కాంచితిని. యమబట్టలను చూశాను, నన్ను లాక్కొని పోవడానికి వచ్చారు. వారు ఇప్పుడు ఎచ్చటికి వెళ్ళిరి. తర్వాత, ఇక నన్ను బంధం నుండి విడిపించి నరకమున పడకుండా కాపాడిన పరమ సుందరులకు ఆ నలుగురు ముక్త పురుషులు ఎచ్చటికి వెళ్ళిరి. ముందు వచ్చింది కదా విరహమని, ఇక్కడ ఆ విష్ణుదూతల పట్ల విరహం కనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళారు నలుగురు, ఎక్కడ వెళ్ళారు? నన్ను కాపాడారు, నరకాన్ని పడకుండా కాపాడారు, మరణం నుంచి రక్షించారు. ఇక్కడ ఏమంటారు, పరమ సుందరులకు నలుగురు ముక్త పురుషులు. విష్ణుదూతలు చాలా అందంగా ఉంటారు. అందువరకు ఇప్పుడు ఈరోజు 32వ శ్లోకం. అతాపి మీ దుర్భగస్య అతాపి విబుధోత్తమ దర్శనే భవితవ్యం మంగళేన ఏనాత్మా మే ప్రసీదతి. అతాపి మే దుర్భగస్య విబుధోత్తమ దర్శనే భవితవ్యం మంగళేన ఏనా ఏనాత్మా మే ప్రసీదతి. అపి అయినప్పటికీ మే నేను దుర్భగస్య మిగుల దుర్భాగ్యుడను విబుధ ఉత్తమ మహోన్నత భక్తులు దర్శనే దర్శనం వలన భవితవ్యం చేసి ఉండవచ్చును మంగళేన పుణ్యకర్మలు ఏనా వాణి వలన ఆత్మా ఆత్మా మే నా యొక్క ప్రసీదతి నిజముగా ప్రసన్నమైనది. భావం భాష్యం శిల ప్రభుపాద ద్వారా పాప సముద్రమున మునిగి నిజముగా నేను పరమ నిందనీయుడను. ఇవన్నీ మనకు నేర్పిస్తున్నారు అజామిల చరిత్ర నుంచి ఎలా మనల్ని మనల్ని విమర్శించుకోవాలి అని. లోతుగా వెళ్ళాలి పాపాలు ఏమేమి రాసి అన్ని చూడండి. పాప సముద్రమున మునిగి నిక్కముగా నేను పరమ నిందనీయుడను దుర్భాగ్యుడను అయితిని, అయినను నన్ను రక్షించుటకు వచ్చిన ఆ నలుగురు శ్రేష్ఠ పురుషులను పూర్వ ఆధ్యాత్మిక కర్మల కారణమును కంచగలిగి తిని వారి దర్శనముచే నేనిప్పుడు మిగుల ప్రసన్నుడనై తిని. ఇక్కడేమి పాప సముద్రమున మునిగి నిందనీయుడను నేను. ఎంత నిందనీయుడను? పరమ నిందనీయుడను. పరమ అంటే దానికి సమానం ఎవరు లేరు. సుప్రీం కోర్టుని పరమ న్యాయస్థానం అంటారు. దానికి సమానం ఏమి ఉండదు. అంత పాపి నేను అని, అంత దిగజారిపోయాను నేను, కానీ ఇప్పుడు చాలా ప్రసన్నంగా ఉన్నాను నేను. ఇది అంత దిగజారిపోయి పాపం చేసిన ఉన్న వ్యక్తి ఇంత ప్రసన్నంగా ఎలా అయ్యాను నేను? శ్రేష్ఠ పురుషులు నలుగురు వచ్చారు, వాళ్ళ దర్శనంతోనే నేను పవిత్రునైపోయాను. వాళ్ళ దర్శనం వల్ల ఎంత పాపి పరమ నిందనీయుడను. శిల భక్తి నోట శిల నరోత్తమ దాస్ ఠాకూర్ పాడతారు కదా, శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయాకరో మోరి పతిత పావన హేతు అవతార మోసమ అంటే నాకు సమానమైన మోసమ మొసమ పతిత ప్రభు నా పాయిబే ఆర. ఎవరెవరికి వచ్చి దీని అర్థం నీకొచ్చా? నీకొచ్చా? ఇద్దరికి వచ్చే అర్థం. సేమ్ ఇలాంటిదే అది. ఇక్కడ అజామిలా ఏదైతే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారో, శిలారతం దాస్ ఠాకూర్ భగవంతుడి కృప కావాలంటే నువ్వు ఒప్పుకోవాలంట. ఏమని? మొసమ పతిత ప్రభు నా పాయిబి ఆర. శ్రీ చైతన్య మహాప్రభు మీరు దిగజారిపోయిన వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చారు. నా అంత దిగజారిపోయిన వాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. మొసమ పాతిత ప్రభు నా పాయిబి ఆర. ఈ భౌతిక విశ్వంలో నన్ను మించి దిగజారిపోయిన వాడు ఎవడు లేడు, కాబట్టి మొట్టమొదట నన్ను ఉద్ధరించు అని హృదయాంతరాలలో నుంచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్లకు గౌరవ కృప మొట్టమొదట లభిస్తుందని శ్రీల జయపదాక మహారాజు చెప్పారు ఒకసారి. గౌరవ కృప అందరికీ చాలా విరివిగా లభిస్తూనే ఉంది, కానీ ఎవరు తీసుకోగలరు? గౌరవ కృప ప్రేమరసం చాలా విరివిగా లభిస్తుంది. దానికి రసం కావాలంటే ఒక పాత్ర కావాలి. పాత్రకు చిల్లులు ఉండకూడదు, రంధ్రాలు ఉండకూడదు. పోస్తుంటే ఏమవుతుంది? ఆ రంధ్రాల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రంధ్రాలు ఏంటివి? రంధ్రాలు లేకుండా ఉండేటువంటి పాత్ర అంటే ఇదే. ఇది చాలా వినయ విధేయతలతో కూడినటువంటి చైతన్యం. ఎప్పుడొస్తుంది అదిశీల నరతం దాస్ ఠాకూర్ చెప్పేది, మోసమ పతిత ప్రభు, నన్ను మించి దిగజారిన వాడు ఎవరూ లేరు ఈ భూమి మీద అనేటువంటి భావన ఉంటే అది సరైనటువంటి పాత్ర. ఏమి స్వీకరించడానికి? కృష్ణ ప్రేమ రసాన్ని నిలుపుకోవడానికి సరైన పాత్ర అంటారు. పాత్ర అంటే అర్హత అని వస్తుంది, క్వాలిఫికేషన్. పాత్రత అంటారు, పాత్రత తెలుగు పదమే అది. పాత్రత, పాత్ర అంటే గిన్నె అని కూడా వస్తుంది. పాత్రత, ఏం అర్హతలు ఉన్నాయి నీకు అంటే, ఇది నా అర్హత ఇదే. ఏది? పరమ నిందనీయుడని నేను, ఇదే నాకున్న అర్హత. అప్పుడు చైతన్య మహాప్రభు ఇచ్చేటువంటి కృష్ణ ప్రేమ రసం ఒక్క చుక్క కూడా కిందకి వెళ్లకుండా నిలబడుతుంది. ఇంకోటి కూడా చెప్తారు, సింహం పాలు చాలా వేడిగా ఉంటాయండి. వినడమే, సింహం పాలు ఆ సింహం పాలు వేడిగా ఉంటాయి. దానికి ఒక ప్రత్యేకమైన పాత్ర కావాలంట. అన్ని పాత్రలు తట్టుకోవంట దానికి. సింహం పాలు. అదేవిధంగా చైతన్య సింహం ఇస్తున్నటువంటి రసం ఉందే, దానికి ఒక ప్రత్యేకమైన పాత్ర కావాలి. అదే వినయ విధేయతలతో కూడిన చైతన్యం. ఏంటి చైతన్య మహాప్రభు ఇస్తున్నటువంటి రసం? కీర్తనీయ సదాహరి. ఎవరు చేయగలరు అంటే, ఇది ఉన్నవాళ్ళు చేయగలరు. ఏది? నేను పరమ నిందనీయుడను. శ్రీ హరిదాస్ ఠాకూర్ కూడా అలాగనే, సనాతన గోస్వామి అలాగే వర్ణించుకున్నారు వాళ్ళను వాళ్ళు. అధమ జాతి, అధమ శరీరం, పాపకర్మలు చేశాను, ఇద్దరు అలాగే వర్ణించుకున్నారు. వర్ణించుకున్నారు అంతేకాకుండా అది హృదయపూర్వకంగా వర్ణించుకున్నారు. దాన్ని అనేదానికి నిదర్శనం ఏంటంటే, ఇతర భక్తులందరినీ చాలా చక్కగా ఆదరించారు. అది హృదయాంతరాల్లో నుంచి వాళ్ళ భావన వ్యక్తం చేశారా లేదా అనే దానికి గుర్తు అది. అవును, నేను పరమ నిందనీయుడను, కానీ ఈ భక్తులంతా చాలా గొప్పవాళ్ళు అనేది వాళ్ళ ప్రవర్తనలో వ్యక్తం చేశారు. వాళ్ళని గౌరవించడము, ఆదరించడము వాటిలో వ్యక్తం చేశారు. అదే ఇది మహాప్రభును బాగా ఆకర్షించేది అన్నట్టు. సో చైతన్య మహాప్రభు యొక్క దృష్టి మన మీద పడాలంటే ఇలాంటి ప్రార్థనలు మనం ఎక్కువ చేస్తుండాలి. పాప సముద్రమును మునిగి నేను నిక్కముగా, నేను పరమ నిందనీయుడను, దుర్భాగ్యుడను, భాగ్యం లేదు నాకు. పాపాలు చేసిన వాడికి భాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? దుర్భాగ్యుడను అయినను నన్ను రక్షించటకు వచ్చిన ఆ నలుగురు శ్రేష్ఠ పురుషులను కాంచగలిగే తిని ఏదో పూర్వజన్మ, పూర్వజన్మ కాదు పూర్వ ఆధ్యాత్మిక కర్మల కారణమున, అంటే వైష్ణవుల దర్శనం అంతా తేలిక కాదు అని దీని నుంచి అర్థం. ప్రజామిల్లుడు మనకు స్పష్టం చేస్తున్నాడు. ఒకసారి పండర్పురంకి వెళ్ళాం వేసపూజకని, 2017 టికెట్లు లేవు, ట్రైన్ ఫుల్ మొత్తం. ఏం చేయాలి? రాత్రి అంతా ప్రయాణం, టికెట్ లేవు, దారిలోనే పడుకోవాల్సి వచ్చింది. తొక్కుకుంటూ ఆ తాగిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు, మొత్తం రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నారు అటు ఇటు, ముఖం మీద వాళ్ళు ధూళి అంతా పడు. ఎవరి కోసం వెళ్తున్నాం? వైష్ణవ దర్శనం కోసం వెళ్తున్నాం. ఏమైంది? అక్కడ అడుగు పెట్టి పెట్టకముందు మొట్టమొదటి మహారాజే అక్కడ గేట్లో కనిపించారు కదా. అక్కడ పోతేనే మహారాజు వచ్చారు అప్పటికి. ఈ ప్రభు అన్నారు, చాలా బాధగా ఉంది కింద పడుకోనుంటే, రాత్రి భక్తులంతా కింద పడుకోనుంటే, అరే అంత వైష్ణవ దర్శనం కావాలంటే మహాభాగవత దర్శనం ఊరికి తేలిగ్గా అవుతుందా? త్రినాదప్తి సునీచన అనేది కొంచెమన్నా ప్రాక్టీస్ చేస్తే కదా వాళ్ళ దర్శనం అయ్యేది. ఊరికే ఎట్లా వస్తుంది? వాళ్ళు ఎవరో మందు తాగి మాంసం తిని పాటు ఇటు తిరుగుతున్నారు, తొక్కుతున్నారు, వాళ్ళ కాళ్ళ దుమ్ము పడుతుంది, అప్పుడు ఏం చేస్తావు? నీకు ఎవరు కావాలి? వైష్ణవ దర్శనం కోసం వెళ్తున్నప్పుడు ఈ దుమ్ము పడుతుంది, వాళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తారు, పడితే పడింది, నాకు అది కావాలి, ఏమన్నా కానీ లేదు. మనకు కూడా నిందలు వస్తాయి. కృష్ణ ప్రేమ కావాలనుకుంటే నింద వస్తుంది తప్పకుండా. నిందించే వాళ్ళు చాలామంది ఉంటారు. నిందిస్తే నిందించేవాళ్ళు. నా లక్ష్యం అయితే అది విష్ణు కృష్ణ ప్రేమ కావాలి నాకు. అటువంటప్పుడు కీర్తనీయ సదాహరి వస్తుంది. ప్రభుపాద ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఇక్కడేమి ఆయన, నేను చాలా ప్రసన్నున్నయ్యా అని ఇప్పుడు అంటున్నారు. వాస్తవానికి చాలా దుఃఖంలో ఉండవలసినటువంటి వాడిని చాలా ప్రసన్నతతో ఉన్నాను ఇప్పుడు అని. ఏం కారణం? నలుగురు వైష్ణవులు, చాలా అందమైనటువంటి వైష్ణవుల దర్శనం. వైష్ణవులు అంటేనే అందంగా ఉంటుంది. శరీరం కాదు అందం, వికసించిన చైతన్యం అందం. మనం శరీర అందాన్ని చూసి, వాస్తవానికి శరీరం అందమైంది కాదు. ఎంత అందమో ఉదయం లేచినప్పుడు తెలుస్తుంది. నోట్లో ఎంత వాసన వస్తుంది, కళ్ళలో ఏమేమి వస్తుంది, ముక్కులో ఏమొస్తుంది, ఎంత అందమైందో తెలుస్తుంది మనది శరీరం. మనం ఎంగిల ప్లేట్లోది ఏదైనా కరివేపాకు కానీ ఏదైనా మునగ కాడు కానీ నమిలిన తర్వాత కింద వేస్తారు కదా, మళ్ళీ మన ఎంగిలే మనకు అసహ్యంగా ఉంటుంది చూస్తే. అంత అందం అన్నమాట మన ముఖం. దాన్ని చూసుకొని మురిసిపోతుంటాం మనం. కంట్లో ఏదన్నా వస్తుంది, ఏమంటారు దాన్ని, అది మన కంట్లో నుంచి వచ్చిందే, దాన్ని చూస్తే అసహ్యం. చీమిడి నోట్లోంచి గల్ వస్తుంది, అన్నీ ఇక్కడే చూడు. మనం ఏదైతే సెంటర్ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటామో, ఎక్కువ ఇక్కడే ఉన్నాయి. నోట్లో కంపు కొడుతూ ఉంటుంది, కళ్ళలో కంపు, ముక్కులో కంపు, చెవిలో, గొంతులో నుంచి మొత్తం ఇక్కడే. మున్సిపాలిటీ డస్ట్బిన్లన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట. మరి దానికి సున్నం పోసి దానికి ఫెయిర్ అండ్ లవ్లీ, అది ఇప్పుడు పేరు మార్చారిందో, గ్లో అండ్ లవ్లీ అందో, అదే ఇవన్నీ పోసుకొని బా ఎంత బాగున్నానో అని. అది కాదు, విష్ణు దూతలు అందమైన వాళ్ళు అంటే సహజమైనటువంటి అందం, చైతన్యం అందం. అందం ఆకర్షిస్తుందా లేదా? ఏం సంశయంగా చూస్తున్నారు? అరే సినీ నటినట్లు వస్తే ఎంతమంది పరిగెడతారు? వెళ్ళి భుజం భుజం రాసుకొని ఫోటో దిగడము, ఆటోగ్రాఫ్ తీసుకోవడం, సంతకం తీసుకోవడం, ఎందుకు? ఏం ఆకర్షిస్తుంది అక్కడ? అందం ఆకర్షిస్తుంది అనే దానికి గుర్తుంది. అఫ్కోర్స్ తాత్కాలికం అందం అది. భక్తులు అందమైన వాళ్ళు కాబట్టి జనాలను ఆకర్షిస్తారు. దాని నుంచి అర్థం చేసుకోవచ్చు, చైతన్యం మనసు అందమైనటువంటి మనసు భక్తులది. ఎందుకు? వాళ్ళ మనసు నిండా భువన సుందరుని, శ్యామ్ సుందర్ని నింపుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ మనసు అందమైంది. ఆ మనసు అందరినీ ఆకర్షిస్తుంది. ప్రభుపాద వారి 70 వయసులో వెళ్ళారు. 70 వయసులో అందం ఉంటుందో శరీరానికి, మరి అంతమందిని ఎలా ఆకర్షించారు? అందరికన్నా అందమైన వ్యక్తి ప్రభుపాద కాబట్టి ఆకర్షించారు. అక్కడ ఏమందం? హృదయం నిండా వృందావనం నింపుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ శారీరకంగా అందమైనటువంటి యువతి యువకులు కూడా ఆకర్షించబడ్డారంటే మీ అది అందం కాదు, ఇది అసలైన అందం. ఆకర్షించారను కాబట్టి అందమైన పురుషులను దర్శి అందం ఆనందాన్ని ఇస్తుందా లేదా? అందంగా అలంకరించుకొని చూసుకుంటారు, అయ్యో చాలా బాగున్నా నేను అని ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక్కడ విష్ణుదూతలను దర్శించాడు. ఎంత అందమైనటువంటి వ్యక్తులు వీళ్ళు, చాలా ప్రసన్నత చేకూరింది. అంటే ఏ వైష్ణవ దర్శనం అంత తేలిక కాదు, ఎలాగో లభించింది నాకు పూర్వజన్మ, పూర్వ కాదు పూర్వం చేసిన ఆధ్యాత్మిక కర్మల వల్ల ఏమన్నా లభించిందేమో నాకు గుర్తొస్తున్నాయి, చిన్నప్పుడు చేసింది గుర్తొస్తుంది ఆయనకి, దానివల్ల లభించిందేమో వైష్ణవుల దర్శనం. దీని నుంచి అర్థం చేసుకోవచ్చు వైష్ణవుల సాంగత్యం లభించిందంటే నువ్వు అత్యంత సౌభాగ్యుడు జీవితంలో. కదే మన దౌర్భాగ్యం ఏంటంటే శిక్షణ లేని మనసు వల్ల చుట్టూ ఉన్న భక్తుల విలువను అర్థం చేసుకోలేము, అది మనకున్నటువంటి దౌర్భాగ్యం. శిక్షణ లేని మనసు, సరైనటువంటి సమాచారం లేని మనసు, మన పక్కన భక్తులు ఉన్నారు వాళ్ళ విలువను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇది మనకున్నటువంటి చాలా చాలా దుఃఖించవలసినటువంటి సమస్య అన్నమాట. ఇక్కడ ఆయన చూడు ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నాడు, నలుగురు భక్తులు దర్శనం ఇచ్చారు, విరహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ ప్రభుపాల వారు సాధు సంఘం గురించి రాశారు భాష్యంలో, సాధు సాంగత్యం ఎంత గొప్పది చూడండి అని. భాష్యం చైతన్య చరితామృతం నందు ఇలా చెప్పబడింది, చెప్పండి, సాధు సంఘ సాధు సంఘ సర్వశాస్త్రిక నవమాత్ర సర్వసిద్ధి. భక్తులు భక్తుల యొక్క క్షణమాత్ర సాంగత్యం చేతనైనను మనుజుడు సమస్త సిద్ధిదాయకమగు భక్తి బీజమును పొందును కనుక అట్టి సాంగత్యమే సర్వశాస్త్రములందు ఉపదేశించబడినది. ఎట్టి సాంగత్యం? సాధు సాంగత్యం ఉపదేశించబడింది. మొదట అజామిలుడు పరమ పవిత్రుడై ఉండి భక్తులతోనూ బ్రాహ్మణులతోనూ సాంగత్యము కలిగి ఉండెను జీవితారంభంలో. తదనంతరము పతితుడైనప్పటికీ ఆ పుణ్యకార్యము వలన, ఏ పుణ్యకార్యం? ఆరంభంలో వైష్ణవులతోనూ బ్రాహ్మణులతోనూ చేసిన సాంగత్యం అనేటువంటి పుణ్యకార్యం వలన ఇప్పుడు పాపి అయినప్పటికీ తన పుత్రునికి నారాయణ అనేటి నామమును పెట్టగలిగాను. అది నిజముగా అంతరము నుండి భగవంతుడు ఇచ్చిన సదుపదేశం, మంచి సలహా. భగవద్గీత యందు కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానం అపోహనం చ సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను, నా వలననే స్మృతి జ్ఞానము. స్మృతి అంటే గుర్తుంచుకునేది, జ్ఞానం మరుపు అనునవి కలుగుచున్నవి అని పలికాను. హృదయస్థ పరమాత్మ ఎంత కరుణామయుడనగా తనను ఎవరైనా ఏనాడైనా సేవించినచో వాణిని ఎప్పుడూ ఆయన మరువడు. ఏ చీమంత సేవ చేసినా కూడా అతన్ని పరమాత్మ మర్చిపోడంట, ఎప్పుడు గుర్తుపెట్టుకొనే ఉంటాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మళ్ళీ ఎప్పుడు ఈయనని మళ్ళీ నా దగ్గరికి తీసుకురావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ అజామిల జీవిత ఆరంభంలో బ్రాహ్మణులతోనూ వైష్ణవులతోనూ సాంగత్యం చేశాడు, భక్తియుక్త సేవ కార్యకలాపాలు అంతో ఇంత చేసి ఉన్నాడు. అందుగురించి పరమాత్మ ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు అవకాశం లభిస్తుందా ఈయనకు మళ్ళీ దారిలోకి తీసుకురావాలని చెప్పి. ఎప్పుడైతే చివరి సంతానం, ఎవరికి తెలుసు చివరి సంతానం అని? పరమాత్మకు తెలుసు, అజామిలకైతే తెలియదు చివరి సంతానం అని. ఆయన వీలైతే మళ్ళీ సంతానం పొందుతూనే ఉండేవాడు, కానీ పరమాత్మకు తెలుసు ఈయనకు చివరిది ఇదే అని. అందుగురించి చివరి సంతానం మీద ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. అందుగురించి నారాయణ అనే పేరు పెట్టుకోమని అంతరం నుంచి సందేశం ఇచ్చాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ప్రభుపాల వారు చెప్తున్న దాంట్లో చూడండి, ఏ కొంచెం సేవ చేసినా కృష్ణుడు మర్చిపోడు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇది ఇది సూత్రం దృష్టిలో పెట్టుకొని శ్రీల ప్రభుపాల వారు ప్రతి ఒక్కరిని ఎవరు ఎదురొస్తే వాళ్ళని సేవలో పెట్టారు. ఈయన ఒక్క క్షణం ఉంటాడా, ఒక్క రోజు ఉంటాడా, ఒక సంవత్సరం ఉంటాడా, అవన్నీ లెక్కించలేదు. మనం చూడొచ్చు ఆరంభంలో చాలామందిని ప్రభుపాల వారు ఎవరు ఎదురొస్తే వాళ్ళకి నువ్వు సేవ చేయొచ్చు కదా, సేవ చేయొచ్చు కదా, వాళ్ళల్లో ఏం టాలెంట్స్ ఉంటే ఆ టాలెంట్స్ అన్నీ ఉపయోగించమని చెప్పారు. వాళ్ళల్లో చాలామంది వెళ్ళిపోయారు, మళ్ళీ చాలామంది వెళ్ళిపోయారు. సన్యాసి స్థాయిలో ఉండి కూడా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం నష్టమా? నష్టం లేదు. ఏదో ఇదే, ఏ కొంచెం చేసినా పరమాత్మ వాళ్ళని వాళ్ళ పేరు నోట్ చేసుకొని ఉంటాడు, అవకాశం కొరకు ఎదురు చూస్తుంటాడు. అందుగురించి ప్రభుపాల వారు అందరినీ ఒక్కొక్క క్షణమున్న చాలు నువ్వు చేయి సేవ అని చెప్పాడు. తెక్త్వా సుధర్మం చరణాంబుజం అరే భజన్ అపక్వత పతేత్తతో యది క్వా అభద్రం అభూద్ అముష్యకిం. అభద్రం అశుభం, భగవంతుడికి ఏ కొంచెం సేవ చేసినా అపక్వ పండు కాలేదు, మధ్యలోనే ఏదో కారణాల వల్ల వదిలేసావు, అయినా నీకు నష్టం ఏం లేదు, అశుభం ఏం లేదు నీ జీవితంలో. కొంతమంది భక్తులు కొంతకాలం ఉండి వెళ్ళిపోతారు, కానీ అశుభం లేదు వాళ్ళ జీవితంలో. పైకి చూడడానికి అది బయటికి వెళ్ళిపోయారు, కష్టాలు పడుతున్నట్లు ఉంటుంది, కానీ వాళ్ళు చేసినటువంటి సేవను భగవంతుడు గుర్తుపెట్టుకొని ఉంటాడు. ఎప్పుడు తీసుకురావాలని మళ్ళీ ఎదురు చూస్తుంటాడు. గురు కృష్ణుల ఆలోచన అలా ఉంటుంది ఎప్పుడు. కృష్ణుడే కాదు, గురువు ఆలోచన కూడా అలానే ఉంటుంది. ఈయన కొంచెం సేవ చేశాడు కదా, ఎలా తీసుకురావాలి, మళ్ళీ వెనక్కి ఎలా తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి, ఇదే ఆలోచిస్తుంటాడు గురువు. శిష్యుడు ఎంత దూరంలోనే ఉండొచ్చు, దూరం ఏం కాదు. గురువు ఎక్కడున్నాడు? హృదయంలోనే ఉన్నాడు. పరమాత్మ యొక్క బాహ్య ప్రకటమే గురువు. కాబట్టి గురువుకు తెలుస్తూ ఉంటుంది, అయ్యో పలాని శిష్యుడు పలాని స్థితిలో ఉన్నాడు, ఎలా ఆయన ఉద్ధరించేది, ఎలా తీసుకురావాలి, ఏంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైనది భాష్యంలో, భగవంతుడు చాలా కరుణామయుడు. ఎంత కరుణామయుడు, ఏ కొంచెం సేవ చేసినా దాన్నే దృష్టిలో పెట్టుకొని ఉంటాడు, నీలో ఉన్న అవగుణాలను చూడడు. ఇది భగవంతుడిలో ఉన్నటువంటి లక్షణం. బ్రైట్ సైడ్ మాత్రమే తీసుకుంటాడు కృష్ణ. నీలో 99 దుర్గుణాలు ఉన్నప్పటికీ ఏదో ఒక్క గుణం ఉంది మంచిది, సేవకు పనికి ఏదో చేసావు చూడు, అదొక్కటి పట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా దాన్ని నీలో ఉన్నటువంటి ఆ గుణాలను ఇంకా ఎలా పెంచాలి అనేది అది చూస్తుంటాడు. ఎవరు వైష్ణవ కూడా అంతే. కాబట్టి వైష్ణవులు ఎవరిని వదులుకోవడానికి ఇష్టపడరు, ఏ కొంచెం సేవ చేసిన వాళ్ళని కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. ప్రయత్నం చేస్తారు చివరి వరకు, వాళ్ళను సరిదిద్దడానికి సంస్కరించడానికి చేస్తూనే ఉంటారు. ఎలాగైతే తల్లిదండ్రులు ఉన్నారు, 4 బిడ్డలు ఉంటారు, 4 బిడ్డల్లో ఒక అబ్బాయి మొండివాడు, పూర్తి ఎదురు తిరగడము అది ఇది చేస్తున్నాం, మిగతా 3 బాగా మాట వింటుంటారు. ఏం చేస్తారు తల్లిదండ్రులు, ఆ పిల్లవాడిని కూడా సంస్కరించాలని ఏదో విధంగా బుజ్జగించడము ఏదో విధంగా చేస్తూనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 4 నా పిల్లలే కదా అనేసి. అదేవిధంగా కృష్ణుడి యొక్క స్వభావం అది. ప్రతి జీవాత్మ ఆయన అంశే ఎలా వదులుకోగలరు చెప్పండి. మిగతా 3 పిల్లలు చెప్పొచ్చు అమ్మకు, అమ్మ ఈ పిల్లవాడు మొండివాడు, జగమొండి, అల్లరివాడు, అంత చెడ్డ పేరు తెలిసి వదిలేసి. ఒప్పుకుంటుందా తల్లి? నాన్న నేను చూసుకుంటానులే ఏదో ఒక విధంగా, కొంచెం ఓపిక పట్టండి మీరు. ఎవరికి చెప్తుంది ఓపిక పట్టండి అని? మిగతా 3 చెప్తుంది. ఇది విష్ణు వైష్ణవ, విష్ణు లక్షణం అది, వైష్ణవ లక్షణం అది. గురువు కింద చాలామంది శిష్యులు ఉంటారు, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. కొంతమంది చెప్పి చెప్పకముందే పికప్ చేసుకుంటారు. కొంతమంది రెండోసారి చెప్పాలి, కొంతమంది మూడోసారి, కొంతమంది పదోసారి చెప్పినా కూడా వినరు. వినకపోగా మిగతా ఎవరైతే తొందరగా పికప్ చేసుకుంటారో వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అవన్నీ విష్ణువు సహిస్తాడు, వైష్ణవు కూడా సహిస్తాడు. లేకుంటే ప్రచారం చేయలేడు. ప్రచారం చేయాలంటే ఈ సహన గుణం చాలా అవసరం. ప్రచారం అంటే ఏంటి, ఎవరైతే దుర్గుణాలు ఉన్నాయో, ఎవరైతే మాట వినరో, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళను వాళ్ళను మార్చాలి. నేను నా మాట వినట్లేదు నువ్వు అంటే ఏం చేస్తావు, అది ప్రచారం ఎట్లవుతుంది చెప్పు. ప్రచారం అంటే నువ్వు కృష్ణుడికి ఎదురు తిరిగావు, నీలో ఎదురు తిరిగే గుణాలు ఉన్నాయి, దాన్ని క్రమక్రమంగా తగ్గించుకో, తగ్గించేదాన్ని ప్రయత్నం చేయాలి. ఇది వైష్ణవులు చేసి. అందుకే ప్రచారం అంత సులభం కాదు అనేది తేలిక. ప్రచారం కష్టంతో కూడినది ప్రచారం. అయితే సంకీర్తన ఉద్యమం, సంకీర్తన ఉద్యమం చాలా తేలిక చేసింది ప్రచారం. మహాప్రభు ఇచ్చింది, ఎక్కడికి వెళ్తే అక్కడ హరినామం వినిపించు, వాళ్ళ హృదయంలో పరివర్తన వస్తుంది. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి బాగా. ఏ కొంచెం సేవ చేసినా కూడా అతను భక్తుడే, తాత్కాలికంగా దూరం అయిండొచ్చేమో సేవ నుంచి, కానీ అతను ఎవరు, అతను భక్తుడే. కృష్ణుడి సర్టిఫికెట్ ఇస్తున్నాడు, దురాచారం చేసినప్పటికీ అతను సాధువే, మీరు వేలెత్తి చూపించేదానికి లేదు అని. ఇక్కడ అజామిలది చూడండి, మన మనసు ఇన్ని పాపాలు ఉన్నాయా, విష్ణుదూతలు వచ్చి సర్టిఫికెట్ ఇచ్చేసి వెళ్ళారు, మీరు ఎవరు మాట్లాడేదానికే లేదా, అయిపోయింది. విష్ణువు పంపించాడు మమ్మల్ని, ఈయనకు సర్టిఫికెట్ ఇమ్మని, సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఏం సర్టిఫికెటు, మిస్టర్ క్లీన్, ఏ పాపం లేదు ఈయనకి అని. కానీ అజామిలా అన్ని పాపాలు గుర్తు తెచ్చుకుంటున్నాడు, ఏమేమి చేసిందన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు అజామిలా ఆయన నోటి నుంచి ఆయనే చెప్తున్నాడు, అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను. ఇప్పుడు మనం కూడా అజామిలను పట్టుకొని నువ్వు మీ అమ్మను వదిలేసావు, మీ నాన్న వదిలేసావు, వేసేతో ఉన్నావు అంటే ఏమవుతుంది. ఇప్పుడు ఆయనకు ఆయన నిందించుకోవచ్చు, పక్కన ఉన్న మనం మాత్రం ఆయన గొప్పతనాన్ని చూడాలి. అయ్యా, విష్ణుదూతలే సర్టిఫికెట్ ఇచ్చారు నీకు, విష్ణువే సర్టిఫికెట్ ఇచ్చి పంపించాడు విష్ణుదూతలతో, కాబట్టి నువ్వు శుద్ధ భక్తుడివి అని. అయితే ఆ భాష్యంలో ఏం రాశారు ప్రభుపాదం, నిన్న చదివిన దాంట్లో, అంటే శుద్ధ భక్తుడు వ్యక్తిగతంగా తనను తాను దిగజారిన వాడిని అని అనుకుంటాడు. ఇతరులను అన్నాడు, మళ్ళీ ఇతరుల దృష్టికి వచ్చేసరికి ఇతరులు గొప్ప భక్తులనే భావన కలిగి ఉంటాడు. ఆ విధముగా అజామిలుడు తన కనిష్ట పుత్రునకు నారాయణ నామం వసగేడి అవకాశమును పరమాత్మ హృదయం నుండే కలిగించెను. దాని ద్వారా అజామిల అనురాగంతో తన పుత్రుని నారాయణ నారాయణ అని నిరంతరం పిలుచుచూ మరణ సమయమున అత్యంత ఘోరమైన పరిస్థితి నుండి బయటపడగలిగాను. ఇది భగవంతుడి కరుణ. చాలా విపత్కర పరిస్థితుల్లో మనం చేసినటువంటి సేవ అక్కడ పనికొస్తుంది. మనం ఇప్పుడు చేస్తుంటాము, చిన్న చిన్న కష్టాలు వస్తాయి, ఏంది భగవంతుని ఇంత చేస్తున్నా ఏం పట్టించుకోవట్లేదా అని అనుకుంటాం. భగవంతుడు చూస్తాడు, లేదు లేదు నువ్వు చేసింది ఉంది, నీకు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది, అప్పుడు వాడతాను దాన్ని, ఉంచుకో అట్లని. మిగతా చిన్న చిన్నది ఉంటే నువ్వు పడు, కింద పైన పడు నువ్వు. కృపా కరుణ అన్నచో అలా ఉండును, కృష్ణ కరుణ అన్నచో అలా ఉండును. గురుకృష్ణ ప్రసాదపాయ భక్తిలత బీజ, గురువు శ్రీకృష్ణ కరుణ చేతనే మనిషికి భక్తి బీజం లభించగలదు. అట్టి సాంగత్యం భక్తుణ్ణి గొప్ప భయం నుండి రక్షించగలదు. ఏంటి గొప్ప భయం? జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి రక్షించగలదు సాంగత్యం. కనుకని మా హరినామ సంకీర్తన ఉద్యమమున భక్తునికి పేరు మార్చి విష్ణువును తలపించేడి నామమును వసగుచుందుము. మరణ సమయమున అతడు తన పేరు అది కృష్ణదాసు గోవిందదాసు కావచ్చును తలుచుకున్నప్పటికీ గొప్ప భయం నుండి రక్షించబడును. కనుక దీక్షా సమయమున పేరు మార్చుట అతి ముఖ్యమైన విషయం. కృష్ణ చైతన్య ఉద్యమం ఎంత సూక్ష్మదృష్టి కలదనగా ఏదో ఒక విధముగా ప్రతి ఒక్కరూ కృష్ణుని స్మరించేది గొప్ప అవకాశం అది ఇచ్చుచున్నది. ఇక్కడ రెండు విషయాలు రాశారు ప్రభుపాల వారి భాష్యంలో, సాంగత్యం ఒకటి, తర్వాత నామం ఒకటి, రెండు ఇచ్చారు. సాంగత్యం అజామిల యొక్క, అజామిలుడు తన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుండే దానికి వివరణ ఇచ్చారు ప్రభుపాల వారు. సాధు సాంగత్యం వల్ల ఆయనలో పశ్చాత్తాప భావన ప్రకటమైంది. వెలుగు చూసినప్పుడే చీకటి ఉందనేది అర్థమవుతుంది. ఆయన చూశాడు విష్ణుదూతల్ని చూస్తున్నాయో నేను పాపినే అనేది ఆయనకు అర్థమైపోయింది. ఇట్లా ప్రచారంలో ప్రచారంకు వెళ్తారు భక్తులు, వెళ్ళి ఏదో ఒక విధంగా వాళ్ళని భక్తుల్ని చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో భక్తులు ఇంత మంచివాళ్ళు చూడు, నన్ను దగ్గరుండి నన్ను మార్చారు, నేను ఒకప్పుడు ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని అనేసేవన్నీ గుర్తొస్తాయి. సరే ఇక్కడేమి సాధు సంఘ ఫలం అనేది ముఖ్యంగా వర్ణిస్తున్నారు ప్రభుపాల వారి భాష్యంలో. సాధు సాంగత్యం ఇక్కడ కపిల భగవాన్ కూడా వాళ్ళ అమ్మకు చెప్తారు కదా, ప్రసంగం జరం పాశం ఇకొచ్చు కదా చెప్పు. మోక్షద్వారం అపావృతం, ఆవృతం అంటే కప్పబడిపోయింది, కవర్డ్ అని, అపావృతం అంటే ఓపెన్, మోక్షద్వారం అంటే కష్టాల నుంచి బయటపడతావు ఎప్పుడు. ప్రసంగం అజరం పాశం ఆత్మన కవయో విధు, మనకు ప్రతి ఒక్కరికి దృఢమైన బంధం ఉంటుంది దేని పట్ల, శరీరం పట్ల ఉందా లేదా ఎలా చూస్తారు, ఉంది. శరీరానికి ఎంత సమయం ఇస్తున్నామో ఆత్మకి ఎంత సమయం ఇస్తున్నామో అక్కడే తెలుస్తుంది దేని పట్ల ఎక్కువ బంధం ఉందో. నిద్రకి ఎన్ని గంటలు ఇస్తున్నాము, ఆహారానికి ఎన్ని గంటలు, దీనికి రంగు పోయడానికి, దీనికి బట్టలు రంగురంగు బట్టలు చుట్టడానికి ఎంత సమయం ఇస్తున్నాము, జపం చేయడానికి వినడానికి ఎంత సమయం ఇస్తున్నాము చెప్పండి. అక్కడే అర్థమైపోతుంది ఎంత బంధం ఉంది మనకి శరీరం పట్ల అనేది అర్థమవుతుంది. అయితే తగ్గుతుంది అనుకోండి క్రమక్రమంగా, ఈయన బట్టలు సింగారిస్తున్నా దేనికి ఎక్కువ ఇస్తున్నాం సమయం చెప్పండి. మీకు సంశయం ఉందంటే మీరు ఆత్మకే ఎక్కువ ఇస్తున్నట్టున్నారు. శరీరానికి ఎక్కువ ఇస్తున్నాం కదా, మరి బంధం దేని పట్ల ఉంది, శరీరం పట్లనే బంధం ఉంది. కానీ అక్కడ కపిల భగవాన్ ఏం చెప్తున్నా, అమ్మ ఈ బంధం ఏదైతే ఉందో శరీరం పట్ల, సైవ సాధుసు కృతో, సాధువుల పట్ల నువ్వు ఇదే బంధం పెంచుకుంటే నీ శరీరం పట్ల నీకున్న బంధంని సాధువుల పట్ల పెంచుకో, ఏమవుతుంది, ఈ మోక్షద్వారం తెరుచుకుంటుంది, నీ జీవితంలో ఇక కష్టాలే ఉండవు. మోక్షద్వారం ప్రజామిల పరిస్థితి ఏమైంది, ఒప్పుకుంటున్నాడు నేను సముద్రం అంతటి పాప సముద్రం అంటున్నాడు. సముద్రంలో ఎన్ని బిందువులు ఉంటాయి, నీటి బిందువులు లెక్కబెట్టలేనని నీటి బిందువులు ఉన్నాయి. అజామిలో చెప్పుకుంటా నేను అంత పాపిని, నేను యమధర్మరాజు దగ్గర ఉన్న చిత్రగుప్తుడి వల్ల కూడా కాదు, సముద్రంలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయో అంత పాపిని నేను. కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను. అంత పాపం దేనికి చేశాడు ఆయన, శరీర భోగం కోసమే చేసింది, శరీర సుఖం కోసమే చేసింది. అంటే శరీరం పట్ల బంధం ఉండే కదా అంత దిగజారిపోయాడు. ఆ కపిల భగవాన్ చెప్తున్నది అదే, అదే బంధం అంతే శాతంలో నువ్వు కానీ సాధువుల పట్ల బంధం పెంచుకుంటే వాస్తవానికి అంత కూడా కాదు, ఏ కొంచెం పెంచుకున్నా కూడా. ఇక్కడ ఏమన్నారు భాష్యంలో, లవ మాత్ర సాధుసంగ సర్వసిద్ధి, అంటే నీ కష్టాల నుంచి బయటపడతావా. ఇక్కడ అక్కడ చూడొచ్చు, ముందు విరహ వేదన వ్యక్తం విరహ వేదన పెంచడానికి వాళ్ళు అదృశ్యమయ్యారు. ఇక్కడ ఆయన విరహం ప్రకటమవుతుంది. ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు, ఎంత అందమైనటువంటి వాళ్ళు, ఎంత శ్రేయోభిలాషులు, నా యొక్క శ్రేయోభిలాషులు వీళ్ళు. కాబట్టి సాధు సాంగత్యం ఎంత ముఖ్యమో దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. మొదటి స్కందంలో కూడా వస్తుంది, తులయామ లవేనాపి శౌనక ఋషి సూత గోస్వామితో చెప్తారు, మీలాంటి సాధువుల సాంగత్యం దుర్లభం అని చెప్తారు. తులయామ లవేనాపి నా స్వర్గం నా పునర్భవం, నా స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానం కిముతాశిష. అరే మనిషి ఆశీర్వాదం కోరుకోవాలని ఆశీర్వాదాలు అడుగుతూ ఉంటాడు, ఎలాంటి ఆశీర్వాదం కోరుకోవాలి? మర్త్యానం అంటే మనిషి జనన మరణాలు ఉన్నటువంటి జీవుడు, దేవుని మర్త్య అంటారు. మర్త్యానం ఆశిష కిముతాశిష, శౌనకముని చెప్తున్నారు సుత గోస్వామితో, మీరు ఇక్కడికి రావడం మా మహద్భాగ్యము అని ఆయనను కీర్తిస్తూ, మీరు శుద్ధ భక్తులు ఎవరు? పర్వాలేదు, వింటున్నారు కొంతమంది అయినా. ఎవరు కీర్తిస్తున్నారు? శవన కురుసి. మీరు శుద్ధ భక్తులు, మీరు ఇక్కడికి రావడం మా భాగ్యం అని చెప్తూ, తులయామ లవేనాపి, లవం అంటే తెలుసా, లవమాత్ర సాధుసంగ అంటే క్షణంలో 11వ భాగం అంట, క్షణం కూడా కాదు, క్షణంలో 11వ భాగాన్ని లవం అంటారు. లవమాత్ర సాధుసంగ, మీలాంటి వాళ్ళతో లవమాత్ర సాధుసంగ చేస్తే స్వర్గసుఖాలు కూడా దాంతో పోల్చలేము, భవబంధం నుంచి ముక్తిని కూడా దాంతో పోల్చలేము. సాధారణంగా మనకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అని విలువిల్లాడుకుంటాం కదా, అసలు అది కూడా పోల్చలేము. కష్టాల నుంచి బయటపడేటటువంటి స్థితిని కూడా పోల్చలేము లవమాత్ర సాధు సంఘం, మీలాంటి సాధువుల సాంగత్యంలో. ఎందుకు? మీరు భగవత్ సంగి, మీరెప్పుడు భగవంతుడి సాంగత్యంలోనే ఉంటారు. భగవత్ సంగి మీలాంటి వాళ్ళకు సాంగత్యం మనిషి కోరుకోవాలి, దీన్ని మించిన ఆశీర్వాదమే లేదు జీవితంలో. ఓ సుత గోస్వామి, మీరు భగవత్ సంగులు, మీ సాంగత్యం మాకు లభించింది, ఇంకా మాకేం ఆశీర్వాదం కావాలి? ఏమొద్దు, మా జీవితం పరిపూర్ణమైపోయింది. మా జీవితం భాగవతం నిండా ఇదే ఉపదేశం, ఎక్కడ చూసినా కూడా ఏముంది, భాగవతం సాధువుల సాంగత్యం, శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండాలి. మనకి చైతన్య మహాప్రభు నేర్పించేది కూడా అదే. చైతన్య చరితమత మొత్తం చూడండి, సాధు సాంగత్యం సాధు సాంగత్యం సాధు సాంగత్యం సాధు సాంగత్యం అని. ఎందుకంత నొక్కి చెప్తున్నారు సాధు సాంగత్యం సాధు సాంగత్యం సాధు సాంగత్యం? ఏమేమి ఒంటరిగా చేసుకోలేనా? చేయలేము ఒంటరిగా. ఏకాకియామా నహిపాయ సాధన బల తుమి కృపా కోరి శ్రద్ధ బిందుదియ కృష్ణనామ ధనే. ఏకాకి నా వల్ల కాదని, మీరు కృప చూపిస్తేనే అవుతుంది. గురువు ప్రార్థన చేస్తున్నారు, గురు కృప కృష్ణ కృప ఏ రూపంలో ప్రకటమవుతుంది? గురు కృప ఏ రూపంలో ప్రకటమవుతుంది? సూచనలు పాటించేదానికి ఏకాకి అమారాన్ని వచ్చింది కదా. మన చుట్టూ భక్తులు ఉన్నారే, ఇదే వైకుంఠం అంటే. కృష్ణ నాకు కరుణ చూపించు, కృష్ణ నా కరుణ. అరే నీ చుట్టూనే కరుణను పెట్టాను, అది చూడకుండా నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? కృష్ణుడు ఇదే అడుగుతాడు. సీనియరు, చాలా చాలా సంవత్సరాల అనుభవం ఉన్న ఒక భక్తుడు చెప్పినటువంటిది. ప్రార్థన చేస్తున్నాను పంచతత్వ దగ్గరికి వెళ్ళి, మహేపూర్లో చేస్తున్నాను, నాకు ఏంటి నా పరిస్థితి, భక్తులు ఎట్లా ఎదగాలి, అది చాలా సీరియస్గా ప్రార్థన చేస్తుంటే హృదయంలోంచి వచ్చింది, ప్రభుపాద నిత్యం ఇంకేం అడుగుతున్నావు నువ్వు అని వచ్చింది సూచన లోపల నుంచి నాకు అని. అంటే మా దగ్గరికి రావద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు మా దగ్గరికి వచ్చి, ప్రభుపాద నిత్యం అంటే అర్థమైంది, ప్రభుపాద ఏం చెప్తే అది నువ్వు చెయ్యి. అదే మా కరుణ, మా కరుణ ప్రభుపాద కృష్ణ కృపామూర్తి. కృష్ణ కృపమూర్తి ఎవరు? ప్రభుపాద. నా కృపనే పంపించాను కదా ప్రభుపాద అనే రూపంలో, మళ్ళీ వచ్చి నా గతి ఎట్లా, నా గతి ఎట్లా అంటే ఏంది, ఇచ్చింది తీసుకోవాలి. మరి ప్రభుపాద ఏమిచ్చారు? ఇస్కాన్ ఇచ్చారు. ఇస్కాన్లో ఒక విధానం ఇచ్చారు. ఆ విధానంలో ఎవరైతే ఇమ్ముడతారో వాళ్ళు కృష్ణుడి యొక్క కృపను అప్రయత్నంగానే ఆటోమేటిక్గానే పొందుతుంటారు. వాళ్ళకి తెలియకున్నా సరే, ఊరికి భాగవతం క్లాస్లో కూర్చుంటారు అర్థం కాదు, అయినా కూడా సరే. ఇది ఎలాంటిదంటే, కొన్నిసార్లు జట్టు, కబడ్డీ జట్టు ఉంటుంది, కబడ్డీలో ఎంతమంది ఉంటారు ఇటు అటు? ఏడేడు. ఏడుగురిలో అలాంటి వాడు పనికిరాని వాడు ఉన్నాడు అనుకోకడు, వీకింగ్ కాదు, మిగతా ఏడు మందితో కలిసి ఉండడం వల్ల ఆ జట్టు గెలిచినప్పుడు నా పేరు కూడా ఇస్తారు, వేయరా? వేస్తారు. వాళ్ళందరూ చేయితేతారు కప్పు పట్టుకోవడం, నేను కూడా చేయబెడతాను, నా ఫోటో కూడా వేస్తారు. అంటే భక్తులతో కలిసి ఉంటే ఏమవుతుంది, భక్తుల సాంగత్యంలో ఉంటే మనం కొంచెం సాధన అటు ఇటు ఇటు అటు ఉల్టా పల్టా అవుతుంది, కింద మీద పడి తిట్టించుకుంటూ అది ఇది ఉన్నప్పటికీ జట్టులోనే ఉంటే గెలిచేస్తామన్నమాట. ఒకరోజు వాళ్ళ దోతీన వాళ్ళ కాళ్ళ వీళ్ళ పట్టుకుని ఏదో ఒక విధంగా ఎక్కేయచ్చు అన్నమాట. వాళ్ళకి అనిపిస్తుంది, భక్తులకి, మిగతా ఆరుగురికి కూడా, ఇవి ఒక్కటి వీక్ అయినప్పటికీ మనం తిట్టినా ఊరుకున్నాడు, కొట్టినా ఊరుకున్నాడు, నువ్వు కూడా చేయబట్టు కప్పు పట్టుకోవాలి, ఇది సహించాలి. ఆరుగురు తిట్టనైతే తిడుతుంటారు, ఏం రానైనా నువ్వెందుకు వచ్చి పడ్డావు ఈ జట్టులో నువ్వు, భక్తులు ఏం తిట్టారు అనుకో, కొంచెం మందలించడం అవి చేస్తారా, చేసినప్పుడు మా జట్టులో ఉన్నాను తప్పదు ఇది అని ఓర్చుకోగలిగినప్పుడు ఏమవుతుంది, నీ పేరు కూడా న్యూస్ పేపర్కి వస్తుంది, నీ చేయి కూడా కప్పుకు, నీ చేతి కూడా కప్పు అందుతుంది. అంటే అర్థమేంటి, అక్కడ జట్టు అంటే ఇక్కడ భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యంలో నువ్వు ఎంత అంటిపెట్టుకొని ఉంటావో అంత విజయం సాధ్యం. అయితే కలిపరుచుడు ట్రై చేస్తాడు నిన్ను భక్తుల సాంగత్యం నుంచి దూరం చేయడానికి. కాబట్టి ప్రభుపాద శిష్యుడిగా ఉండాలన్నా, కలి శిష్యుడిగా ఉండాలన్నా అనేది మనం చాలా సావధానంగా నిర్ణయించుకోవాలి. సో ప్రభుపాద ఇచ్చిన విధానం కృష్ణ కృపాది, కృష్ణుడి కృపయే ఇస్కాన్ రూపంలో ప్రకటమైంది. అది ఇక్కడ సాంగత్యం. సాంగత్యం భగవంతుడి యొక్క అంతరంగ శక్తి, భగవంతుడి యొక్క అంతరంగ శక్తి భక్తుల సాంగత్యం రూపంలో ప్రకటమవుతుంది. భక్తులతో ఉన్నంత వరకు నువ్వు వైకుంఠంలోనే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఒంటరి వాడి అవుతావో బహిరంగ శక్తిలో పడిపోతావు, మాయాశక్తి నిన్ను ఆవహించేస్తుంది. కాబట్టి ముఖ్యమేంటి, మనకు దీని నుంచి భక్తులు మన చుట్టూ ఉండే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఏదైనా పొరపాటు చేసినా కూడా ఎవరో ఒకరు గుర్తు చేస్తారు, ఇదో ఈ పొరపాటు చేస్తున్నావు, ఈ పొరపాటు చేస్తున్నావు నువ్వు, సవరించుకునేదానికి అవకాశం ఉంటుంది. అది ఏకాకీయ మారణ హీపాయ బల సాధన బల అంటే ఇది. నేను ఒంటరిగా హరికృష్ణ చేసి భాగవతం చదువు సాధన బలం అయితే ఉండదు. ఎందుకు, నువ్వు ఏదైనా పొరపాటు చేస్తుంటే ఎవరో ఒకరు ఉండాలి చెప్పడానికి, తప్పు చేస్తున్నావు నువ్వని. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఇంట్లో కూర్చొని చదువుకుంటే సరిపోతుందా? స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నదే వాళ్ళ నుంచి వినడానికి, తప్పు చేస్తే వాళ్ళ నుంచి మందలిప్పం కూడా వస్తుంది. వస్తుందా రాదా స్కూల్లో? వస్తుంది. అటువంటి దానికి ఒప్పుకుంటాం, కానీ భక్తి విషయంలో వచ్చేదానికి నాకు పుస్తకం ఉంది, నేను చదువుకుంటాను. ఏదైనా కొంచెం మందలింపు వచ్చింది అనుకో, మనసు ఒప్పుకోదమ్మో, ఎందుకంటే నేను భక్తి కోసం వెళ్తే నాకు ఇలాంటి వస్తున్నాయి స్కూల్లో.